ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சபியுளாரா, பெத்தலாரா, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు, ఉపనిషత్ ఆచార్య సిద్ధాంత పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు అనుగ్రహించినది శ్రీకృష్ణార్జున సంవాదం. దీనిలో భగవద్గీతలో ఉన్న ప్రతి శ్లోకానికి గంభీరమైనటువంటి అర్థాలని సశాస్త్రీయంగా చక్కగా వివరిస్తూ స్వామివారు అందజేశారు. అసామాన్యమైనటువంటి విశేషార్థాలన్నీ అనేక గ్రంథాల నుంచి క్రోడీకరించి ఉపనిషత్తులను ప్రతిపాదిస్తూ స్వామివారు మనకు అందజేయడం మన పూర్వజన్మ సుకృతం. అవి యథావకాశం అధ్యయనం చేయడానికి మనం ప్రారంభించాం. నేటి వరకు 113 భాగాలు పూర్తయ్యాయి. ఈవేళ 114 భాగం, అంటే 4వ అధ్యాయంలో 34వ శ్లోకం దగ్గర విషయం సాగుతూ ఉంది. ఆ తర్వాత విషయాన్ని గమనిద్దాం. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి రోజున మనకి తత్వజ్ఞానం చాలా ముఖ్యమని, ఆ తత్వజ్ఞానం లేందే పరమాత్మ విషయం మనకు అర్థం కాదని, ప్రతి ఒక్కరూ తత్వజ్ఞానాన్ని సంపాదించాలి అన్నారు. అయితే తత్వజ్ఞానం సంపాదించాలి అని అంటే అంత సామాన్యమైన విషయం కాదది. మనకి అనాదిగా ఉన్నటువంటి కొన్ని కర్మలవి అడ్డుపడి ఇవి జీర్ణం కాకుండా చేస్తూ ఉంటాయి. కనుక మొట్టమొదట పాపాలని తొలగిస్తూ ఈ విశేషమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలి. దానికోసము తత్వజ్ఞానాన్ని అనుక్షణము సంపాదిస్తూ ఉండాలి. తత్వవేత్తలైనటువంటి పెద్దలని ఆశ్రయించి అసలు భగవత్తత్వాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. మరి అడ్డుగా ఉన్నటువంటివి అవి ఎలా తొలగబడతాయి అనే విషయాన్ని చెప్తూ 2060వ ప్రశ్నలో శిష్యుడి అడగడం మళ్ళీ ఈవేళ కొనసాగింపు. అడియన్ దాసోహం. రా నాయనా రా, నిన్న బ్రహ్మాండంగా మన చర్చ సాగుతోంది కదా, అడిగావు కదా నువ్వు తత్వజ్ఞానం విశదం కావాలి అని అంటే ఎలాగా అని, మరి పాపాలు తీరడం అంటే ఎలాగా అని అడిగావు కదా, చెప్తాను విను. అడిగాను మహాభాగ్యం. ఇప్పుడు కర్మయోగానుష్ఠానం చేయగా చేయగా అవి కాస్త పోతాయి, ఇది తెలుసుకో మొట్టమొదట. అలాగే స్వామి, అప్పుడు ఇంకా ఉపదేశ ఆవశ్యకత ఏముంటుంది? ఆటంకాలు పోగానే ఆత్మజ్ఞానం విశదమైపోతుంది కదా, అంతేనా స్వామి? ఆహా, భలేవాడివే నువ్వు. నేల మీద గొయ్యి చెయ్యాలి అంటే తవ్వే పరికరం సూదిగా ఉండడం మాత్రమే కాదు, నేల కూడా మృదువుగా ఉండాలి కదా. ఎంత మృదువైన నేల అయినా పరికరం సూదిగా లేకపోతే కుదరదు. పరికరం ఎంత సూదిగా ఉన్నా రాతి నేల వంటి కఠినమైనది ప్రయోజనము ఉండదు. అవునా, అర్థమైందా? అడిగాను స్వామి. ఈ పాప ప్రచురితమైన మన అంతఃకరణం కఠినమైన నేల అని, తత్వజ్ఞానుల ఉపదేశం సూది అయినటువంటి పరికరమని, కర్మయోగం ద్వారా అంతఃకరణానికి మృదుత్వం చేకూర్చుకోవాలి. అప్పుడు జరిగిన ఉపదేశం ద్వారా ప్రయోజనం నెరవేరి ఆత్మజ్ఞానం విశదమవుతుంది. ఇదే కదా స్వామి దేవరవారు చెప్పదలుచుకుంది. అంతేకాదు, మన పాప సమూహం నశిస్తున్న కొద్దీ క్రమంగా కొన్ని అనుభవాలు, కొంత జ్ఞానం వస్తూ ఉంటాయి. అవి సరైనవా, భ్రాంతి జనితాలా అని తెలుసుకోవడానికి ఉపదేశం అవసరం. ఇక ముందు తెలియవలసిన దానిని సూచనగా గ్రహించడానికి ఉపదేశం అవసరం. అనుభవ జ్ఞానం కలిగిన దానిలో మరుపుకు వచ్చిన వాటిని గుర్తు చేసుకుంటూ ఉండడానికి ఉపదేశం కూడా చాలా ముఖ్యం. అడిగాను. సాధకుడైన వాడు సాధనని ప్రారంభించి ముందుకు సాగుతూ ఉండగా ఈ అనాది సంచిత పాప సమూహం తొలగుతూ ఉంటుంది. ఎంత ఎంత తొలగుతూ ఉంటే అంత అంత ఉపదేశ జ్ఞానం లోనికి చొచ్చుకొని పోతూ ఉంటుంది. అంతేనా స్వామి? వెరీ గుడ్, బాగా అర్థమైంది కదా నీకు. సాధకుడు తన పరిపాకానికి తగినట్లుగా క్రమంగా ప్రశ్నలు వేస్తూ పోతాడు. గురువుగారు అన్నిటికీ తగినటువంటి ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. అవి వీడి యొక్క పరిపాకాన్ని తగినట్లుగా లోపలికి చొచ్చుకొని పోయి ఆత్మజ్ఞానాన్ని విషదం చేస్తూ ఆత్మ సాక్షాత్కారానికి దారితీస్తూ ఉంటాయి. అడిగాను, బాగుంది స్వామి, అయితే గ్రంథరచనలు చేయడానికి, ప్రవచనాలు అందించడానికి పెద్దల్ని ప్రశ్నించడం వలన పొందిన ఉపదేశాలు ఈ వ్యర్థమేనంటారా? ఆత్మజ్ఞానాన్ని విషదం చెయ్యమంటారా? అవి భలేవాడివి. ఆ గ్రంథరచనలు, ఆ ప్రవచనాలు కూడా కర్మయోగ ప్రవృత్తిని సంతరించుకున్నప్పుడు అట్టివారు కూడా సాధకులే అవుతారు. కనుక వారికి జ్ఞానం విషదమవడంలో ఇబ్బంది ఏమీ లేదు. ఆ కర్మయోగంలో కూడా జ్ఞానాంశం ఉంటుంది కదా. కర్మముతోటి ఆ జ్ఞానమే పరిపక్వమై జ్ఞానయోగ సహాయం అక్కర్లేకుండానే తానే ఆత్మావలోకాన్ని కలిగిస్తుందని మనకి 33వ శ్లోకంలో చెప్పనే చెప్పారు కదా. బాగుంది స్వామి, కానీ శిష్యుడు అడగవలసినటువంటి తీరు ఎలా ఉంటుందో కాస్త చెప్పండి. అది కూడా మనకి శ్లోకంలోనే ఉంది, ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటూ 3 నిబంధనలు చేశారు కదా. ప్రణిపాతము అనంటే బాగా కిందకు సాగిలపడి నమస్కరించడం, అంటే సాష్టాంగ నమస్కారం చేయడానికి వినతీయకపోవడం, అంటే చక్కటి వినయం కలిగి ఉండడం అని అర్థం మొదటిది. సేవ అంటే తెలుసు కదా, పరిప్రశ్నేన సేవయ అని ఉంది కదా. మరి ఈ సేవ అంటే మనసు నెరిగి తగిన విధంగా వర్తించడం, ఒక విధమైన ప్రేమ అభిమానం చిక్కగా ఉండడం, జీతం పుచ్చుకునే వారి విధంగా తప్పనిసరిగా సర్వీస్ కాకుండా చేయాలనే ఆతృతతో ఆర్తిగా చేయడం, ఎవరికి ఆత్మసాక్షాత్కారమైందని నువ్వు నమ్ముతున్నావో, ఎవరి ఉపదేశం వలన నీలో ఆత్మజ్ఞానం విషదమవ్వాలని ఆశపడుతున్నావో వారి పట్ల ప్రణిపాతము సేవ తప్పనిసరి అని గ్రహించాలి. అర్థమైంది స్వామి. మరి పరిప్రశ్న అని ఒకటి ఉంది కదా మధ్యలో, దాని గురించి స్వామి చెప్తాను. దాని గురించి కూడా తాను చాలా తెలివైన వాడిననే విషయం గురువుగారికి ఎలాగో ఒకలా అర్థమయ్యేలా చేయాలనే తాపత్రయం అసలు ఉండకూడదు. మొదట మాటల చమత్కారాలు, గొప్పలు పోవడం, తాను అది చదివాను, ఇది చదివాను, వాళ్ళని అడిగాను, వీళ్ళని అడిగాను, నాకు ఇలా స్ఫురించింది, కళలో తెలిసిపోయి ఉంటాయి, నాకు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ఇలాంటి ప్రలాపాలు మానేయాలి. స్వస్తి పలకాలి అంటారు. తనకి తెలియదు కనుకనే అడుగుతున్నాను అని తనకు తాను విశ్వసించ కలిగి ఉండాలి మొట్టమొదట. అది చాలా ముఖ్యం. అడియన్ చాలా చక్కగా చెప్పారు, మంచి ఆసక్తిగా ఉంది. చెప్పండి స్వామి, తర్వాత మరి ఇంకేముంది? తర్వాత అంటే మరి పొడుగ్గా ఉన్నవాడు నేను చాలా పొట్టివాడినండి అంటూ మన దగ్గర వినయం ప్రదర్శిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అలాగే అప్పటికే ఉన్న జ్ఞానం, ధారణ, పాండిత్యం, ప్రవచన సామర్థ్యం వంటి లోకంలో ప్రసిద్ధమైపోయిన తన గుణాలని లేవు లేవు అని వినయం ప్రదర్శిస్తే ఉపదేశం చేయవలసిన తత్వజ్ఞాని అలా ఫీల్ అవుతాడు. కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, లేనిది లేనట్లుగా చెప్పాలి. ఆత్మవిశ్వాసం అనర్హత కాదు, అహంకారమే అనర్హత. ప్రణిపాతం అంటే కేవలం శరీర సంబంధమైన సాగిలపడి నమస్కారం చేయడం కాదు, మానసికమైన వినయం, ధారణ, పాండిత్యం, సామర్థ్యం వగైరాలన్నీ నాకున్నా అయ్యో ఆత్మజ్ఞానం విషదంగా లేదే అని విచారించగలిగే మానసిక పరిపక్వత ప్రణిపాతం. మరి పరిప్రశ్న అంటే స్వామి, ప్రతివాదిలాగా, జిగీషులాగా అడగకుండా జిజ్ఞాసులై అడగడం. ఏదో ప్రశ్నకి ప్రశ్నించాలి అని కాకూడదు, నిజంగా తెలుసుకోవాలి అని. ఎక్కడ ఏ విషయం తనకు అర్థం కాలేదో దాన్ని జాగ్రత్తగా అడిగి తెలుసుకోవాలి. నిజమే స్వామి, చాలా బాగా చెప్పారు. జిజ్ఞాసువులా నటించకూడదు, జిజ్ఞాసులై అడగాలి. అంతేనా స్వామి? నిజమే, అంతే స్వామి. ఇలా ఎంతకాలం అడుగుతూ ఉండాలి అంటే ఆత్మసాక్షాత్కారావస్థ ఎప్పటికీ వస్తుంది? అది వచ్చే వరకు ఆత్మజ్ఞాన వైసర్జ్యం కోసం ఉపదేశం పొందుతూ ఉండాలి కదా. పరిపక్వతకి చేరువవుతున్నాము అని ఎలా తెలుస్తుంది మరి? సరే, మరి దాని కింద శ్లోకం చూద్దామా? అదే తెలుస్తుంది. ఇది 35వ శ్లోకం. మరి అడిగాను అడిగాను చెప్పండి. యజ్ఞాత్వా న పునర్మోహం ఏం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యథో మయి. మరొక్కసారి శ్లోకం చదువుతున్నాను. యజ్ఞాత్వా న పునర్మోహం ఏం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యథో మయి. అలాగనే అన్వయం కూడా చూడు. హే పాండవ, యజ్ఞాత్వా పునః ఏవం మోహం న యాస్యసి ఏన భూతాని అశేషేణ ఆత్మని అధోమయి ద్రక్షసి. అంటే ఏ జ్ఞానం పొందిన తర్వాత ఇక అజ్ఞానం మళ్ళీ ప్రవర్తించదు, అనేక రూపములతో ఉన్నవైన అన్ని నీవలనే జ్ఞానాకారములని దేనిచేత ప్రత్యక్షమవుతుందో ఆ జ్ఞానమే పరిపక్వ దశ. అర్థమైందా? స్పష్టం కాలేదు స్వామి, అర్థం పూర్తిగా కాలేదు. దీనిలో రెండు పాయింట్లు చెప్తున్నారు. మొదటిది, ఏ జ్ఞానం పొందిన తర్వాత ఇక ఆ జ్ఞానం అజ్ఞానము ప్రవర్తించదో దాని పేరు పరిపక్వ అవస్థ. పరిపక్వ అవస్థకి చేరినంత వరకు, దాన్ని పొందనంత వరకు, చేరనంత వరకు జ్ఞానము కలుగుతున్నా అజ్ఞానం ప్రవర్తిస్తూనే ఉంటుంది. ఒక దోబూచులాటలాగా ఉంటుంది. ఓమారు తెలిసినట్లు, ఓమారు తెలియనట్లు ఉంటుంది. సాక్షాత్కారావస్థ వచ్చేసరికి ఇంకా అజ్ఞానం ప్రవర్తించనే ప్రవర్తించదు. ఆ దశ వరకు ఆత్మజ్ఞానం విషదం కానట్లే. స్వామి, మరి ఓమారు తెలిసినట్లు, ఓమారు తెలియనట్లు అంటే ఆత్మ వేరు, దేహం వేరు, ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఆత్మగా భ్రమిస్తున్నాను, ఈ దేహం నేను కాదు అని తెలియడం. ఈ జ్ఞానమే దోబూచులాడడం మానేసి స్పష్టంగా నేనెవరో తెలిసి ఉండిపోవడం, ఇది కావాలి. అంటే ఇదే పరాకాష్ఠ అంటారా స్వామి? ఆహాహా, అలా అంటలేదు. మరొక స్టెప్ ఉంది. మనకి చుట్టూ కనిపిస్తూ ఉన్న ప్రాణులన్నీ కూడా అంతే అని గోచరించడం. ఆత్మలన్నీ జ్ఞానైకాకారములే, అంటే ఒకే విధంగా ఉండే ధాన్యపు గింజల రాశిలా అన్ని ప్రాణులలోనూ ఆత్మస్వరూపం గోచరించడం. అర్థమవుతుందనైనా? అడిగాను అడిగాను, అర్థమవుతుంది స్వామి. మరి ఈ గోచరించడం అంటే ఎట్లాగండి? చుట్టూ ఉన్న మనుషులు అడిగాను. మరి ఈ గోచరించడం అంటే ఏమిటి? చుట్టూ ఉన్న మనుషులు, కుక్కలు, ఆవులు, మొక్కలు, తొండలు, బల్లులు కాకుండా ఆ స్థానాలలో జిగిమిగి మెరిసిపోతున్న వడ్లగింజలంతేసిగా ఆత్మలు కనిపించడమా? చేచే, నిజంగా అలా కనిపిస్తే ఏదో బ్రెయిన్ డిజార్డరో లేకపోతే నేత్ర రోగమో వచ్చినట్టు లెక్క. అలా కాదు. మరి ఎలా అంటారు స్వామి? చిన్న ఉదాహరణ చెప్తాను విను. ఓ సూట్ కేసు నీకు దొరికింది అనుకో రైల్లో. ఇంటికి తీసుకుని వచ్చి తెరిచి చూశావు. 100 రూపాయల నోట్ల కట్టలు, 1000 రూపాయల నోట్ల కట్టలు, 10 రూపాయల నోట్ల కట్టలు, ఇలా కట్టలు కట్టలు నిండా ఉన్నాయనుకో. ఆశ్చర్యంతో, ఆనందంతో నువ్వు నీ ఇంట్లో వాళ్ళు అనే మొదటి మాట ఏమిటి? అమ్మో అమ్మో, ఎంత డబ్బో అని కదా అందరూ అనేది. అడిగాను అడిగాను, నిజమే. అర్థమైంది. నెక్లెస్లు, వడ్డాణాలు, గాజులు వంటి నగలు అమ్ముతున్న వాడిని బంగారం వ్యాపారి అనే సాధారణంగా అంటాం. బంగారమే గోచరిస్తుంది కూడా. గుడ్. అలాగే లోకంలో ఉన్న ప్రాణులన్నీ జ్ఞాన ఏక ఆకారాలుగా గోచరించాలి. బంగారమే గోచరిస్తున్న నెక్లెస్ని ఒకలా, వడ్డాణాన్ని ఇంకొకలా, గాజులని మరొకలా ఎలా వినియోగించుకుంటామో అలాగే సమస్త ప్రాణుల్లో ఉన్న ఆత్మలని జ్ఞానేకాకారములుగా గోచరిస్తున్న మనుష్యులలో ఒకలా, కుక్కలతో ఇంకోలా, బల్లులతో మరొకలా ప్రవర్తిస్తూ ఉంటాం. అడియన్ అడియన్. ఈ దశ రావాలంటారు. నెక్లెస్ పాడైతే కరిగించి గాజులు చేయిస్తాం. బంగారంలో మార్పు లేదు కనుక మన బుద్ధి బంగారం పోయిందనో వచ్చిందనో వికారాన్ని పొందదు. అలాగే బాహ్యమైన శరీరాలు ప్రకృతి సంబంధమైనవి అంతే అని, తదతీతమైంది ఆత్మ నిర్వికారమని గ్రహించాలన్నమాట. అంతేనా స్వామి? గుడ్. అవును. అలాంటి జ్ఞానం ఎంత గొప్పదో మనకి 36, 37, 38 శ్లోకాల్లో వివరిస్తున్నారు చూడు మరి అని అంటూ స్వామివారు 2077 ప్రశ్నలకి సమాధానం చెప్పారు. రేపటి రోజున మళ్ళీ 2078వ ప్రశ్నతో కొనసాగింపు చేద్దాం. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందజేస్తున్నటువంటి స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్న మీ అందరికీ కూడా ఆచార్య కటాక్షం లభించాలి అని తెలియజేసుకుంటూ అడియన్ రామానుజదాస మరింగంటి కులశేఖరాళ్ళ వారు హైదరాబాదు.